सतो वमन्यन्ति हरिप्रियान् खलाः सतो वमन्यन्ति हरिप्रियान् खलाः श्रिया विभूत्याभिजनेन विद्यया त्यागेन रूपेण बलेन कर्मणा जातस्मयेनान्धदीय विसहेश्वरान्। తాత్పర్యము, అపార ధనము వైభవము కులీన జన్మము అంటే గొప్ప జన్మము, విద్య త్యాగము సౌందర్యము దేహబలము వైదిక యజ్ఞ సఫల నిర్వహణము మున్నగు వాణిచే కలిగడి మిథ్యాగర్వముచే క్రూర చిత్తుల బుద్ధి అంధకారమయ మగను. మిథ్యాగర్వముతో మత్తిల్లిన అట్టి క్రూరాత్ములు భగవంతుని అతని భక్తులని అవమానింతురు. భాష్యము, భాష్యం వ్రాసింది పూజ్యశ్రీ ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్, జయ శ్రీల ప్రభుపాద్ మరి వారి శిష్య బృందం. భాష్యము, బద్ధజీవునిచే ప్రదర్శితమయ్యే ఆకర్షణీయమగు గుణములు ప్రథమన సర్వాకర్షక గుణనిధి అయిన భగవానునికే చెందినట్టివి. వెన్నెల వాస్తవమునకు ప్రతిబింబిత సూర్యతేజమే. అట్లే భగవద్ విభూతులను జీవుడు కొంత మొత్తంలో కొలది సమయము వరకు ప్రతిబింబించుచుండను. ఆ విషయం ఎరుగక నాస్తికులు అట్టి ప్రతిబింబిత ఐశ్వర్యములచే మత్తిల్లిన వారై ఆ విధముగా అంధులై భగవంతుని మరియు భగవద్భక్తులను విమర్శించుచు తమకు తామే నష్టమును కొని తెచ్చుకుందురు. ఏ విధముగా తాము హేయస్థితికి దిగజారిరో వారు ఎరుగుజాలరు. వారిని నరకమును పడకుండగా కాపాడుట అత్యంత కఠినము. ట్రాన్స్లేషన్ ఇంకోసారి చదువుతాను. అపార ధనము వైభవము కులీన జన్మము విద్య త్యాగము సౌందర్యము దేహబలము వైదిక యజ్ఞ సఫల నిర్వహణము మున్నగు వాణిచే కలిగడి మిథ్యాగర్వము వలన క్రూర చిత్తుల బుద్ధి అంధకారమయమగును. మిథ్యాగర్వముతో మత్తిల్లిన అట్టు క్రూరాత్ములు భగవంతుని భక్తులను అవమానింతురు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురుమిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామిన్యితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఒకసారి గౌరకిషోర్ దాస్ బాబాజీని గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ సమయంలో అందరూ వచ్చేసి బాబాజీ దగ్గరికి వచ్చేసి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పేసి వచ్చేవాళ్ళు అన్నట్టు. సో వీళ్ళందరినీ అవాయిడ్ చేయడానికని చెప్పేసి బాబాజీ మహారాజ్ వచ్చేసి ఈ మున్సిపల్ టాయిలెట్లు ఒక ఊరికంతటికి ఊరి బయట టాయిలెట్స్ కట్టింటారన్నట్టు మరుగుదొడ్లు, అక్కడ వెళ్ళేసి కూర్చుండేవాళ్ళు. ఎందుకంటే మున్సిపల్ టాయిలెట్స్ ఎవరు క్లీన్ చేయరు, ఇప్పుడు కూడా క్లీన్ చేయట్లేదు, అప్పుడు కూడా ఎవరు క్లీన్ చేసేవాళ్ళు కదా, కాబట్టి బాగా స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ పోయి కూర్చునేవాళ్ళు అన్నట్టు. అక్కడ కూర్చుంటే ఇంకా ఎవరు డిస్టర్బ్ చేయరు అని చెప్పేసి అయినా ఒకతను వచ్చాడన్నట్టు. అతను ఎవరు మామూలుగా పనికిరాని వ్యక్తి లేకపోతే చిల్లర వ్యక్తి కాదు, ఆ ఊరికంతటికి ఒక పెద్ద మహారాజు అంటే మంచి ఐశ్వర్యవంతుడు అన్నట్టు. ఆ మహారాజా మహేంద్రానంది, ఆ మహేంద్రానంది మహారాజు వచ్చేసి గౌరకిషోర్ దాస్ బాబాజీ దగ్గరికి చాలా వినయంగా వచ్చాడన్నట్టు. స్వామి, నేను ఆ భగవంతుని నామ సంకీర్తన నేను మా ఇంట్లో ఏర్పాటు చేశాను, మీరు వచ్చేసి విచ్చేయాలి, ఈ సంకీర్తన యజ్ఞానికి మీరు నాయకత్వం వహించాలి, మీరు ముందుండి ఈ సంకీర్తన యజ్ఞాన్ని నిర్వహించాలి అని చెప్పేసి ఇతను వచ్చాడన్నట్టు. అని చెప్పగానే బాబాజీ మహారాజ్ వచ్చేసి చెప్పారు, నీకు ఎంతోమంది నీవు ఆజ్ఞ వేస్తే నిర్వర్తించే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, నువ్వు నన్నెందుకు కోరుకుంటున్నావు అని చెప్పేసి, మహారాజా మీరే రావాలి, మీరు ప్రస్తుతిస్తే, మీరు అక్కడ ఉండి ఉంటే మీ ఉనికి చాలు, అందరికీ మంచి ఆశీర్వాదం లభిస్తుంది అని చెప్పేసి చెప్పాడు అన్నట్టు. సో నీవు చాలా అరిస్టోక్రాట్ పర్సన్వి, మంచి ఐశ్వర్యవంతుడివి, ధనాధిపతివి, నీవు చాలామందికి ఆజ్ఞ వేసి చాలా పనులు చేయించుకుంటుంటావు, అదేవిధంగా నా దగ్గరికి వచ్చి నన్ను ఆజ్ఞ వేసి నాతో ఒక పని చేయించుకోవాలనుకుంటున్నావా అని చెప్పేసి గట్టిగా అడుగుతాడన్నట్టు. అడిగితే, అయ్యయ్యో మహారాజా అలా కాదు, నేను మీకు వినయంగా మీకు శరణాగతి పొందిన వాడిని, నేను మిమ్మల్ని వినయంగా అర్థిస్తున్నాను రావాలని చెప్పేసి అని చెప్పేసి అంటారన్నట్టు. నువ్వు నాకు ఈ శరణాగతి పొందితే నేనేం చెప్తే చేస్తావా అని చెప్పేస్తున్నాను, ఏం చెప్పినా చేయగలను అని చెప్పేసి. మరట్లయితే నువ్వు ఈరోజు ఇంటికి పోవడం ఆపేసి ఈ బట్టలన్నీ తీసేసి మంచి పెద్ద రాజు, మంచి ఐశ్వర్యవంతం, మంచి రిచ్ క్లాత్స్ వేసుకున్నాడు అన్నట్టు, ఈ గుడ్డలన్నీ తీసేసి నువ్వు ఇక్కడ నా దగ్గర కౌపిని కట్టుకునేసి ఇక్కడే జపం చెయ్యి, ఇక్కడే మనం సంకీర్తన యజ్ఞం చేస్తామని చెప్పేసి అన్నారన్నట్టు. అయ్యో బాబాజీ మహారాజా, అంత నేను భరించలేనని చెప్పేసి పరిగెట్టి పారిపోతాడు అన్నట్టు. సో ఇతని ఉద్దేశం ఏమంటే, బాబాజీ మహారాజు ఆశీర్వాదం ఎవరి దగ్గరికి రానివ్వట్లేదు, దగ్గర రానివ్వకుండా అందరినీ అవాయిడ్ చేస్తున్నారు మహారాజు బాబాజీ. ఇతను ఏం ఆలోచించినాడు, ఒక సంకీర్తన యజ్ఞం ఏర్పాటు చేస్తే బాబాజీ మహారాజుని సంకీర్తన యజ్ఞం ద్వారా గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజుని పిలిపించవచ్చు, అక్కడ కూర్చోబెట్టేసి అందరికీ బ్లెస్సింగ్స్ ఇప్పించవచ్చు, అప్పుడు అందరికీ బాబాజీ మహారాజు ఆశీర్వాదం లభిస్తుంది అని చెప్పేసి ఆలోచించినాడు. అది మంచిదే కదా, అందరికీ భగవంతుని భక్తి, శుద్ధ భక్తిని యొక్క ఆశీర్వాదం లభించడం అనేది మంచిదే, మంచి కార్యమే అది. మళ్ళీ బాబాజీ మహారాజ్ ఎందుకు అతను తరిమి పడేస్తున్నారు? ఇతని ఉద్దేశం వచ్చేసి, ఇతను ఆల్రెడీ రిచ్ పర్సన్, ఎవరూ చేయలేని కార్యం నేను చేసి అందరిలో గొప్ప వ్యక్తిగా నిరూపించుకోవాలని చెప్పేసి ఒక ఇంటెన్షన్ ఉందన్నట్టు. దానికోసము ఇప్పుడు ఏదైతే అసాధ్యమైన కార్యం ఉంటుందో దాన్ని సాధించి ఇంకొంచెం పేరు సంపాదించాలా, అటువంటి ఇంటెన్షన్ కలిగి ఆ కోరికతో వచ్చినాడు, అటువంటి భావంతో వచ్చినాడు కాబట్టి వాడు మొత్తం ఆలోచన అంతా నిర్మూలించేసినాడు అన్నమాట. ఆ విధంగా ఈ భౌతికంగా ఐశ్వర్యాలు కలిగి ఉన్న వాళ్ళు, సంఘంలో పేరు ప్రతిష్టలు పొందిన వాళ్ళు, విద్యావంతులు, వాళ్ళు ఎవరికి తల వంచి వాళ్ళు ప్రవర్తించరు, ప్లస్ ఇంకెవరైనా ఇతనికంటే అధిగమించిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఏ విధంగా ఉపయోగించుకొని నా పేరు ప్రతిష్టలను ఎలా ఇంకా ఇనుమడింపు చేసుకోవాలా, ఇంకా ఎట్లా ఎక్కువ చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటారన్నట్టు. అది దేవుడు కానివ్వండి, భగవంతుని భక్తులు కానివ్వండి, ఎవరైనా సరే నా ప్రయోజనానికి వీళ్ళని ఎట్లా ఉపయోగించుకోవచ్చు అనేది టోటల్ ఉద్దేశం అన్నట్టు. సో అటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి ఈ మహారాజు మహేంద్రానంది సంకీర్త యజ్ఞమే అని చెప్పేసినప్పటికీ కూడా మహారాజు అతన్ని తరిమి వేశారన్నట్టు. సో ఇక్కడ ఐశ్వర్యం, అపార ధనము, వైభవము, కులీన జన్మము, ఇట్లాంటి వారి బుద్ధి ఏ విధంగా ఉంటుందంటే, క్రూర చిత్తుల బుద్ధి మిథ్యాగర్వంచే అంధకారమయమగును అని, ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి ఈ భౌతిక సంపద అంతా కలిగి ఉన్న వాళ్ళ యొక్క ఆలోచనలంతా క్రూరంగా ఉంటుంది, వాళ్ళ బుద్ధి అంతా అంధకారమయమైపోయి ఉంటుంది, ఏం చేస్తున్నానో, ఎవరితో మాట్లాడుతున్నానో అనేది వాళ్ళకి మనసులో ఉండదన్నట్టు. భగవంతునితో ఆడుకుంటున్నానా, భగవంతుని భక్తులతో ఆడుకుంటున్నానా, దీనివల్ల నా పర్యవసానం ఏమి అనేదానికి ఎటువంటి వెనుకంజ వేయరన్నట్టు, ఆలోచించకుండా పనులు చేస్తారు. ఇటువంటిది రీసెంట్గా ఇంకొక ఇన్సిడెంట్ జరిగిందన్నట్టు. మన డివోటీ ఒకతను వెళ్తే ప్రీచింగ్ చేస్తున్నప్పుడు ఒక డోనర్ వచ్చాడు. డోనర్ వచ్చేసి, స్వామి ఈ 5 ఎకరాల భూమి ఉంది నాకు, హైవే పక్కనే ఉంది, ఈ హైవే పక్కన ఉన్న ల్యాండ్లో 1 ఎకరా నేను మీకు గుడికి విరాళం ఇవ్వదలుచుకున్నాను అని చెప్పాడు అన్నట్టు. సో ఈ భక్తుడు వచ్చేసి చాలా ఆనందమైంది, ఓ గుడికి హైవే పక్కనే ఉంది, ఎదురుగా అన్ని చుట్టూ కాలేజెస్ ఉన్నాయి, చాలా ప్రైమ్ పొజిషన్లో ఉంది, లొకేషన్లో ఉంది ల్యాండ్ అని చెప్పేసి ఇతను ఓకే అని చెప్పేసి నేను మందిర యజమానంతో మాట్లాడేసి నేను వాళ్ళ అనుమతి తీసుకునేసి మళ్ళీ వస్తానని చెప్పేసి అన్నారు. మళ్ళీ కొన్ని రోజులు కొన్ని నెలలు పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళాడు అన్నట్టు. మళ్ళీ కొన్ని నెలల తర్వాత వెళ్ళగానే ఆ తర్వాత రాను 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 ఇంట్రెస్ట్ తగ్గించడం చూపించాడు అన్నట్టు. ఆ తర్వాత నేరుగా కంప్లీట్గా నేను ఈ కాకపోతే సంఘంలో పెద్ద వ్యక్తి కాబట్టి అతను నేను ఇస్తాను అని చెప్పేసిన దానము నేను వెనక్కి తీసుకుంటానని చెప్పేసి చెప్పలేక సంవేర్ ఎక్కడ రిమోట్ ల్యాండ్లో ఒకటి చిన్న బిట్ ఇస్తానని చెప్పేసి చెప్పాడు అన్నట్టు. ఎందుకు ఇతను మొట్టమొదటి వచ్చేసి ఇంత ప్రైమ్ పొజిషన్లో ఉండే ఓ 1 ఏకర్ ల్యాండ్ ఇస్తానని చెప్పేసి చెప్పడం దేనికి ఆలోచించినాడు? ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత ఎక్కడ రిమోట్ కార్నర్లో ఒక చిన్న ల్యాండ్ ఇస్తాను అని చెప్పేసి చెప్పాను. ఎందుకంటే మళ్ళీ దీంతో అపకీర్తి రాకూడదు కాబట్టి ఇచ్చిన మాట తప్పకూడదు అని చెప్పేసి దాన్ని కవర్ చేసుకోవడానికి ఒక చిన్న ల్యాండ్ ఇస్తానని చెప్పేసి అన్నారు. మొత్తానికి ఎందుకు ఈ విధంగా ఇతను మాట మార్చేస్తున్నాడు, ఇచ్చిన వాగ్దానం ఎందుకు వెనక్కి తీసుకుంటున్నాడు అని చెప్పేసి అంటే, రీసెంట్గా ఈ ఆంధ్రప్రదేశ్ విభజన చేసినప్పుడు తెలంగాణ సీమాంధ్ర రెండు వేరు చేయగానే ఈ ఏమైతే ఈ వీళ్ళు ఉండే లొకేషన్ ల్యాండ్కి మొత్తం అన్ని రేట్స్ అన్ని డబుల్ అయిపోయినాయి, 3 టైమ్స్ అయిపోయినాయి అన్నట్టు. అవగానే అతని ఆలోచన అంతవరకు ఏ విధంగా ఉండే ఈ ల్యాండ్ని ఇంకా ఏమి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలంటే అక్కడ ఏదైనా ఒకటి ప్రైమ్ ఒక ఫ్యాక్టరీ పడాలి, లేకపోతే ఏదన్నా ఇంకొకటి ఒకటి ఏదన్నా కమర్షియల్ ఏరియాగా తయారు చేయాలన్నట్టు. దాన్ని కమర్షియల్ ఏరియాగా తయారు చేస్తే కానీ మిగతా ల్యాండ్స్ కన్నిటికీ మంచి వాల్యూ రాదు. దానికోసము ఫస్ట్ స్వామి ఫస్ట్ మొదట భక్తితో వస్తారంట. స్వామి మీకు చిన్న విరాళం ఇవ్వదలుచుకున్నాను, ఏదో ఉడత లాంటి సేవ అని చెప్పేసి వచ్చాడన్నట్టు. వచ్చేసి ఓకే అని చెప్పేసి అనుమతి తీసుకొని వస్తాను రాగానే స్టేట్ బైఫర్కేట్ అయిపోతుంది, ఇంకా తర్వాత రియల్ ఎస్టేట్ హెవీగా బూమ్ అయిపోతుంది, ఇస్కాన్ పెడితే మేబీ కొంచెం పెరగచ్చు, ఒక 100% పెరగచ్చు. ఇప్పుడు ల్యాండ్స్ ఇవన్నీ ఇది స్టేట్ బైఫర్కేట్ అయిపోయిన తర్వాత 3-4 టైమ్స్ పెరిగిపోవచ్చు, ఇంకా 10 టైమ్స్ అయిపోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇస్కాంత అవసరం లేదు, విరాళం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అట్లని చెప్పేసి, అయ్యా నువ్వు పెద్ద వ్యక్తివి కదా నీ మాట ఎట్లా నువ్వు వెనక్కి తీసుకుంటున్నావు అని చెప్పేసి అని అంటే, అప్పుడు అది అనుకోకుండా దానికి ముందు జాగ్రత్తగా ఈ కార్నర్లో చిన్న ల్యాండ్ ఇస్తున్నాను మీకు యాక్సెప్ట్ ఎట్లా తీసుకోరని చెప్పేసి ఉద్దేశంతోనే దాన్ని ఆ విధంగా. సో ఇటువంటి బిజినెస్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు శాస్త్రాల్లో ఇక్కడ ఏం చెప్తున్నారు, అపార విద్య అపార ధనము కులీన జన్మము లేకపోతే దేహబలము కలిగేవి, ఇటువంటి మిథ్యాగర్వంచే క్రూర చిత్తుల బుద్ధి భగవంతుని ఇస్కాన్ని వాడుకోవాలా, ఇక్కడ దేవుని గుడి వస్తే ఇక్కడ జనాలు వస్తారు అప్పుడు పెద్ద ఈ ల్యాండ్కి వాల్యూ వచ్చేస్తుంది, తన ల్యాండ్కి వాల్యూ రావడం కోసం డొనేషన్ ఇస్తున్నాడు భగవంతునికి, నా దగ్గర ఉన్న ధనాన్ని కొంచెం సేవలో వినియోగించాలని చెప్పేసి కాదన్నట్టు ఇక్కడ ప్రవృత్తి. సో నా ల్యాండ్కి వాల్యూ రావడం కోసం డొనేషన్ ఇస్తారు. ఈ విధంగా భగవంతుని ఆశ్రమాన్ని భగవంతుణ్ణి భగవంతుని భక్తుల్ని ఈ విధంగా వాళ్ళ స్వప్రయోజనానికి వాడుకోవడానికి ఆలోచిస్తారు అన్నట్టు. ఇటువంటి విధంగా వీళ్ళ క్రూర చిత్తుల బుద్ధి అంధకారమయమగను, ఆ విధంగా వీళ్ళు ఎటువంటి పనులు చేస్తున్నారు అని చెప్పేసి ఆలోచించకుండా అందరితోనూ ఈ విధంగా ఆడుకోవడం ప్రారంభిస్తారన్నట్టు. సో వాళ్ళ యొక్క పర్యవసనం ఏముంటుంది, ఏమవుతుంది, మిథ్యాగర్వంతో మత్తెల్లినట్టు అట్టి క్రూరాత్ములు భగవంతుణ్ణి అతని భక్తులని అవమానింతురు. భాష్యంలో చివరిగా చెప్తున్నారు, ఏ విధంగా తాము హేయ స్థితికి దిగజారిరో వారు ఎరుగజాలరు, వారిని నరకమును పడకుండగా కాపాడుట అత్యంత కఠినము. వాళ్ళని ఇట్లాంటి వాళ్ళని నరకంలో నుంచి కాపాడము ఎవరి వలన సాధ్యం కాదు. భగవంతుణ్ణి భగవంతుని భక్తుల్ని అవమానించడము లేకపోతే వాళ్ళని తన స్వప్రయోజనానికి వాడుకోవడము, ఇటువంటి క్రూర చిత్తుల అంటే క్రూరమైన మనస్తత్వం కలగనటువంటి వాళ్ళకి డెస్టినేషన్ ఏమి, నరకమే. ఆ నరకం నుంచి తప్పించడం అనేది ఎవరి వలన సాధ్యం కానే కాదు అని చెప్పేసి ఇక్కడ మునీంద్రులు చెప్తున్నారు అన్నట్టు. ఎందుకు వీళ్ళ మనస్తత్వం ఇంత క్రూర ప్రవృత్తితో నిండిపోయింది? ఎందుకు వీళ్ళకి ఇంతటి గ్రీడీనెస్ ఎందుకు వచ్చింది? శ్రీమద్ భాగవతంలో 2వ స్కందంలో చెప్తున్నారు సుఖదేవ గోస్వామి, దేహాపత్య కలత్రాదిషు ఆత్మసైన్యేషు అసత్స్వపి. ఎందుకు వీళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నారనంటే, నేను నా జన్మ తీసుకునింది నా భార్యని నా పిల్లలని వీళ్ళందరినీ సుఖ సంతోషాలతో ఉంచడానికి. ఎందుకు వీళ్ళందరినీ సుఖ సంతోషాలతో ఉంచాలి? వీళ్ళు వచ్చేసి ఆత్మసైన్యేషు. ఆత్మసైన్యేషు అనంటే నాకు సంబంధించినటువంటి సైన్యం వీళ్ళందరూ. ఈ సైన్యం ఇప్పుడు 2 రాజ్యాలు యుద్ధం చేసేటప్పుడు ఒక సైన్యం బలంగా ఉంటే ఇంకొక రాజ్యం మీద విజయాన్ని సాధించవచ్చు. ఈ గృహస్థునికి సైన్యం ఏమనంటే భార్య, పిల్లలు, తన పరివారం అన్నట్టు. అతో గృహక్షేత్ర సుతాప్త విత్తే జనస్య మోహాయం అహం మమేతి. అతను వీళ్ళ కోసం కృషి చేస్తూ జనస్య మోహాయం, ఇతను మోహంలో పడిపోయేసి అహం మమేతి, ఇది అంతా నాది, ఈ వీళ్ళంతా నా వాళ్ళు, వీళ్ళను ప్రొటెక్ట్ చేయవలసింది నా బాధ్యత, వీళ్ళందరినీ ఎందుకు నేను పెంచి పెద్ద చేసి పోషించాలి, రేపు నేను ముసలివాడిని అయిన తర్వాత నేను రోగం బారిన పడితే, రోగం అనేది ఒక యుద్ధం, దానికి సైన్యం వచ్చేసి నా భార్య పిల్లలు ఉన్నారు, నేను రోగం బారిన పడితే నా భార్య చూసుకుంటుంది నా పిల్లలు చూసుకుంటారు, కాబట్టి వాళ్ళ కోసం నేను ఇప్పటి నుంచే కష్టించాలి, నేను ఎవరితోనో బయటకు వెళ్ళి నాకు సపోర్ట్ లేదనంటే ఇంకా నేను 4 బలగం పెంచుకోవాలి, ఇది ఎక్స్టెన్షన్ అన్నట్టు. ఈ విధంగా మొదట పిల్లల కోసము, భార్య కోసము, ఇంటి కోసము, ఆ తర్వాత పరివారం కోసము, తర్వాత తన దేశం కోసం, ఈ విధంగా క్రూరమైనటువంటి మనస్తత్వాన్ని లేకపోతే స్వార్థపూరితమైనటువంటి మనస్తత్వాన్ని ఈ విధంగా పెంపొందించుకుంటారన్నట్టు. ఈ స్వార్థపూరితమైనటువంటి మనస్తత్వానికి ఆ సంపాదన కోసము రకరకాలైనటువంటి పన్నాగాలన్నీ పన్నుతూ దాంట్లో ఎంతటి దూరమైనా వెళ్ళడానికి వెనుకాడనట్టు. ఎందుకంటే మొత్తం మనసంతా స్వార్థపూరితంగానే మారిపోయింది. భగవంతుని సేవ కోసం ఉదారంగా విరాళం ఇవ్వడం అనేది కానీ, లేకపోతే తన జీవితంలో కొంత సమయాన్ని భగవంతుడికి కేటాయించాలి అని చెప్పేసి అటువంటి ఉదారమైనటువంటి మనస్తత్వం అనేది లేదు. దీనికి వ్యతిరేకంగా స్వార్థపూరితంగా మారిపోయింది కాబట్టి అందరినీ తన స్వప్రయోజనానికి వాడుకోవడానికి ప్రయత్నిస్తుంటారన్నట్టు. ఆ విధంగా ఈ కుంతి మహారాణి కూడా చెప్తుంది, జన్మైశ్వర్య శృత శ్రీభిర్ యదమాన మదఃపుమాన్. జన్మ ఐశ్వర్యము, మంచి విద్యావంతులు, మంచి ఐశ్వర్యవంతులు, ధనార్జన సంపాదించిన వాళ్ళు, ధనాధిపతులు, ఇటువంటి వాళ్ళకి మదఃపుమాన్, మదం అంటే బాగా మదించినటువంటి మనస్తత్వం కలిగి ఉంటారన్నమాట. ఈ మదంతో వీళ్ళు నిండిపోయినప్పుడు వాళ్ళు వచ్చేసి త్వాం అకించిన గోచర. అకించిన గోచర అనంటే కించన అకించన, కించన అంటే కన ఏదో కొంచెం అన్నట్టు, అకించన అంటే ఏ కొంచెం లేని వాళ్ళు అని చెప్పేసి. కృష్ణుడు వచ్చేసి ఎటువంటి వాడంటే అకించిన గోచర. ఎటువంటి వాళ్ళు కృష్ణుని చూడగలరు, భగవంతుని చూడగలరు అనంటే, నాది ఏదీ లేదు, నా సొంతం ఏది లేదు అని చెప్పేసినటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళకి భగవంతుడు అవగతమవుతాడు, భగవంతుని వాళ్ళు చూడగలరు, అర్థం చేసుకునగలరు అన్నట్టు. సో జన్మైశ్వర్య శృత శ్రీభిర్ ఏదమాన మదఃపుమాన్, ఇటువంటి జన్మముతో మంచి జన్మ కలిగిన వాళ్ళు అంటే గొప్ప కులంలో జన్మించిన వాళ్ళు, మంచి ధనాన్ని ఐశ్వర్యాన్ని గడించిన వాళ్ళు, మంచి గొప్ప గొప్ప విద్యావేత్తలు, పండితులు, మంచి మంచి గొప్ప గొప్ప ప్రవచనాలు ఇచ్చేవాళ్ళు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్, సినిమా యాక్టర్స్ కావచ్చు, క్రికెట్ స్టార్స్ కావచ్చు, ఇటువంటి కీర్తి గడించిన వాళ్ళు ఏదమానం మదహపమానం మదహ ఇటువంటి వాళ్ళు వచ్చేసి పూర్తిగా ఆ మదం కలిగి ఉంటారు. వాళ్ళకి వచ్చేసి భగవంతుణ్ణి దర్శించడం అనేది వాళ్లకు దుస్సాధ్యము. ఎటువంటి వాళ్ళు దర్శించగలరనంటే అకించిన గోచర, అంటే నాది ఏది లేదు అని చెప్పేసి భావన కలిగినప్పుడే భగవంతుని దర్శించగలరు. ఒకసారి ధర్మరాజు కృష్ణుని ప్రశ్నిస్తాడు అన్నట్టు, దేవదేవ ఈ శివునికి ఎటువంటి గృహం లేదు, అతను ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు, ఎప్పుడు నిరంతరం నీ ధ్యానంలోనే ఉంటాడు. తర్వాత భార్య కూడా ఉంది, పార్వతీదేవి, ఇద్దరు ఒక చెట్టు కింద ఉంటారు. వాళ్ళ దగ్గర ఎటువంటి సంపద అనేది లేదు, వాళ్ళకు ఒక ఇల్లు లేదు, ఒక వాకిలి లేదు, ఒక ఐశ్వర్యం లేదు, ఏమీ లేదు. ఒక రాయి మీద కూర్చొని ఉంటారు, ఒక చెట్టు కింద కూర్చొని ఉంటారు, ఎప్పుడు నిరంతరం నీ ధ్యానంలో ఉంటారు. నిన్ను ఎప్పుడు ధ్యానం చేసేటటువంటి నీ భక్తునికి ఎటువంటి ఐశ్వర్యం లేనే లేదే, వాళ్ళందరూ ఎప్పుడు పూర్ పర్సన్స్ అన్నట్టు బీదవాళ్ళుగానే ఉండిపోయినారు. కానీ ఆ శివుణ్ణి అర్చించే వాళ్ళకి మాత్రం దుర్గాదేవి, శివుడి భార్య ఎవరు? పార్వతీదేవి. పార్వతీదేవి మొత్తం ఈ భౌతిక ప్రపంచానికి అంతా అధినేత. ఆమె ఆమె దృష్టి మాత్రం చేత మొత్తం ఒక బ్రహ్మాండాన్ని సృష్టించగలదన్నట్టు. దేవి మహేష హరిధామసు తేషు తేషు, దేవీధామం. ఈ భౌతిక ప్రపంచమంతా దేవీధామం అని చెప్పేసి బ్రహ్మదేవుడు వివరిస్తున్నాడు బ్రహ్మ సంహితలో. ఈ దేవీధామం, ఈ భౌతిక జగత్ అంతటికి అధిపతి పార్వతీదేవి, దుర్గాదేవి. అటువంటి ఆమెను పక్కనే ఉంచుకొని కూడా ఇతను నిరాడంబరంగా ఉన్నాడు. అటువంటి నీ భక్తి చేసే వాళ్ళకి, నిన్ను నిరంతరం ధ్యానం చేసేవాళ్ళు, నీ భక్తులు ఎప్పుడూ నిష్కించనగానే ఉండిపోయినారు. వాళ్ళకి ఎటువంటి ఐశ్వర్యం అనేది, ఎటువంటి గొప్ప ఐశ్వర్యం అనేది వాళ్ళ దగ్గర లేదు, ధనహీనులైపోయి ఉన్నారు. నీ భక్తి చేసేవాళ్ళు ధనహీనులైపోయి ఉన్నారు. శివునికి భక్తి చేసే వాళ్ళకి అపారంగా ధనాన్ని, ఐశ్వర్యాన్ని, ఇల్లుని, భార్యని, పిల్లల్ని, ఇంకా గొప్ప గొప్ప వరాలన్నింటినీ శివుడు ప్రసాదిస్తున్నాడు. కానీ నిన్ను పూజించేవాడికి మాత్రము ఏ ఒక్క 5 పైసలు కూడా ఉంచకుండా తయారు చేస్తున్నావు, ఎందుకు? మీరు కూడా ఎవరు? లక్ష్మీపతి. అంటే అనంత ఐశ్వర్యం కలిగినటువంటి లక్ష్మీదేవికి మీరు భర్త. అటువంటి నిన్ను వర్షిప్ చేయడం వల్ల, నిన్ను పూజించడం వల్ల, నిన్ను భజించడం వలన మొత్తం అంతా ధనహీనులైపోతున్నారు. వాళ్ళకి ఏమీ లేకుండా చేసేస్తున్న వాళ్ళు ఎందుకు ఈ విధంగా? శివుని పూజించే వాళ్ళకి మంచి ఐశ్వర్యాలు వస్తున్నాయి, కృష్ణుని పూజించే వాళ్ళకి ఐశ్వర్యహీనులు అవుతున్నారు. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసానంటే, భగవంతుడు అప్పుడు సమాధానం ఇస్తారన్నట్టు. ఇది 10వ స్కందం 88వ అధ్యాయంలో ఉంది, 8వ శ్లోకం. యస్యాం అనుగృహ్యామి హరిష్యే తద్ధనం శనై. ఎవరికైతే నేను నా యొక్క పూర్తి కృపను ప్రసాదిస్తానో, హరిష్యే తద్ధనం శనై. హరిష్యే హరం, హరి మొత్తం అనంటే వాడి దగ్గర పోదరం మొత్తం హరి అనిపిస్తాడని చెప్పేసి అంటారు కదా. మొత్తం హరి అనిపించడం అనంటే మొత్తం హరించేయడం అన్నట్టు. ఎవరికైతే నా యొక్క ప్రత్యేక అనుగ్రహాన్ని నేను ప్రసాదిస్తానో, హరిష్యే తద్ధనం శనై, వారి యొక్క తద్ధనం మొత్తం వాళ్ళ ధనాన్ని, అంటే ధనం అంటే కేవలం డబ్బే కాదన్నట్టు. అతనుకున్న పేరు ప్రతిష్టలు కావచ్చు, అతనుకున్నటువంటి ఐశ్వర్యం కావచ్చు, భార్య పిల్లలు కావచ్చు, చుట్టూ బంధు స్నేహితులు కావచ్చు, అందరినీ హరిష్యే, అందరినీ హరించేసి నిష్కించిన గోచరం, అతనికి నిష్కించనంగా చేసేస్తాడన్నట్టు. ఆ తర్వాత చైతన్య మహాప్రభు చెప్తున్నాడు, నిష్కించనస్య భగవద్ భజనోన్ముఖస్య. ఆ విధంగా చేయడం వల్ల భగవంతునికి ఏమి లాభం? మొత్తం భగవంతుని యొక్క భక్తులని ఒక భిక్షగానిలాగా చేయడం ద్వారా భగవంతునికి ఎటువంటి లాభం? దానికి చైతన్య మహాప్రభు సమాధానం ఇస్తున్నారు అన్నట్టు. నిష్కించనస్య భగవద్ భజనోన్ముఖస్య. ఎప్పుడైతే మనం నిష్కించనలుగా తయారవుతామో, అంటే నాకు ఎటువంటి పొజిషన్స్ లేవు అని చెప్పేసి అన్నట్టుగా మనం ఎప్పుడే తయారవుతామో, భగవద్ భజనోన్ముఖస్య, భగవంతునికి భజించడానికి చాలా ఉన్ముఖంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది అన్నట్టు. భగవంతుని భక్తి చేయడానికి ఎప్పుడైతే మనం ఉన్ముఖంగా అన్నీ సావకాశంగా ఉంటాయందో, అప్పుడు భగవంతుని యొక్క భక్తిలో పురోగమించి నేరుగా భగవంతుని దగ్గరికి, భగవద్ధామానికి చేరుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అన్నమాట. సో ఒకప్పుడు వచ్చేసి రూప గోస్వామి, సనాతన గోస్వామి వీళ్ళందరూ వచ్చేసి చెట్టు కింద మదన్మోహన్ విగ్రహాన్ని, సాక్షాత్ దేవదేవుణ్ణి, మనం ఎవరు ఎప్పుడైనా పొలాల్లో పనిచేసేటప్పుడు తల్లిదండ్రులు పొలంలో పనిచేస్తూ ఉంటారు, వాళ్ళకి చిన్న బిడ్డ ఉంటే ఒక చెట్టుకు ఒక చీర కట్టేసి ఆ చీరలో బిడ్డను పడుకోబెట్టేస్తారంట. పడుకోబెట్టేసి ఉయ్యాలు ఊపుతూ ఉంటారు, ఇతను ఊపుతుంటాడు పడుకుని ఉంటాడు, వీళ్ళు పొలంలో పనులు చేసుకుంటారన్నట్టు. ఆ విధంగా సనాతన గోస్వామి చెట్టుకు ఒక తాడును కట్టేసి ఆ చిన్న ఒక ఉయ్యాలను తయారు చేసి అక్కడ మదన్మోహన్ విగ్రహాన్ని పెట్టేసి ఇతను జపం చేసుకుంటానన్నట్టు. ఒక పెద్ద ఐశ్వర్యవంతుడు వచ్చాడు, వచ్చేసి, స్వామి నేను మీకు ఏదైనా సేవ చేయాలనుకుంటున్నాను, సేవ చేసి నాకు ఏదైనా ఒక సేవ ఇప్పించండి, భగవంతునికి సేవ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నాడు. అంటే సనాతన గోస్వామి చెప్పాడు, నేను నాకేం స్వయంగా నాకేం అవసరం లేదు, నేను ఒక సన్యాసిని, భిక్షుకుని, కాబట్టి నాకేం అవసరం లేదు, కానీ భగవంతుడు దేవదేవుడి చెట్టు కింద ఉన్నాడు కాబట్టి ఇతనికి ఒక గొప్ప మందిరాన్ని నిర్మించు అని చెప్పేసి చెప్తాడన్నట్టు. అంటే అప్పుడు భగవంతుని కోసం, రాధా మదన్మోహన్ కోసం పెద్ద మందిరాన్ని నిర్మిస్తారన్నట్టు. ఆ విధంగా రూప గోస్వామి కూడా ఇదే విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క చెట్టు కింద వాళ్ళు నివసించేవాళ్ళన్నట్టు. ఒకరోజు ఒక చెట్టు కింద, ఇంకొక రోజు ఇంకో చెట్టు కింద, ఇంకొక రోజు ఇంకో చెట్టు కింద, ఈ విధంగా రోజుకు ఒక చెట్టు కింద మారిపోయేవాళ్ళు. రూప గోస్వామి వచ్చేసి రాధా గోవిందుని పూజించేవాళ్ళు అన్నట్టు. రాధా గోవిందుని పూజించేవాళ్ళు, రాధా గోవిందుని కూడా రోజుకు ఒక చెట్టు కింద మార్చేస్తున్నట్టు. ఇతన్ని ఇంకొక ఐశ్వర్యవంతుడు వచ్చేసి అడిగారు, స్వామి ఏదైనా సేవ చేయాలా అని చెప్పి. సో రాధా గోవిందుకి గొప్ప మందిరాన్ని నిర్మించు అని చెప్పేసి చెప్పారన్నట్టు. అట్లా మనకు ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని, ధనాన్ని, భార్యని, పిల్లలను, బంధువులని, మిత్రులని, మన చుట్టూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ భగవంతుని సేవలను నిర్విరామంగా వాళ్ళందరినీ ఉపయోగించాలన్నట్టు. ఎందుకంటే వీళ్ళకందరికీ సరైనటువంటి బెనిఫిట్ ఇచ్చేవాడు, వాళ్ళకందరికీ సరైన గమ్యాన్ని చేర్చేటటువంటి వాడు వచ్చేసి కేవలం భగవంతుడు ఒక్కడే. కాబట్టి మనతో ఏమైతే ఉందో అది భగవంతునికి సమర్పించడం ద్వారా వాళ్ళకి అసలైనటువంటి బహుమతిని, అసలైనటువంటి గమ్యాన్ని భగవంతుడే వాళ్ళకి ప్రసాదించగలడు. కాబట్టి ఈ ఐశ్వర్యాన్ని కేవలం భగవంతుని సేవలోనే ఉపయోగించాలన్నట్టు. ఆ విధంగా రాధా గోవిందకి, రాధా మదన్మోహన్కి గొప్ప గొప్ప మందిరాలన్నింటినీ నిర్మించారన్నట్టు. కానీ సనాతన గోస్వామి, రూప గోస్వామి వీళ్ళు మాత్రం కేవలం చెట్టు కిందనే భజన చేస్తూ వీళ్ళు గొప్ప గొప్ప మందిరాలు, వాళ్ళ కోసం నివాసాలంతా వాళ్ళు ఏర్పరచుకోలేదన్నట్టు. కానీ ప్రభుపాదల వారు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తారన్నట్టు తన జీవితంలోది. ఒకసారి మాయాపూర్లో లెక్చర్ ఇచ్చేటప్పుడు 1974లో ప్రభుపాదల వారు వచ్చేసి చెప్తారన్నట్టు, ఒకసారి నేను మొట్టమొదటి గురు మహారాజుని కలిసినప్పుడు, వై డోంట్ యూ ప్రీచ్, వై డోంట్ యూ గో టు ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అండ్ ప్రీచ్ కృష్ణ కాన్షియస్నెస్ అని చెప్పేసి చెప్పినారన్నట్టు. చెప్తే అప్పుడు ఇతను వచ్చేసి ఒక గాంధేయవాది, అంటే గాంధీ ఉద్యమంలో స్వాతంత్ర కోసం పనిచేసే వ్యక్తి అన్నట్టు. అటువంటి గాంధీ ఉద్యమాల కోసం పనిచేసే వ్యక్తి మొత్తం అంతా త్యజించి ఎక్కడో ఇప్పుడు భారతదేశం ఉన్నదే ఆంగ్లేయుల గుప్పిట్లో ఉంది. సో ఇప్పుడు ఆంగ్లం మాట్లాడేటువంటి, ఇంగ్లీష్ మాట్లాడేటువంటి వాళ్ళ ప్రదేశానికి వెళ్ళి నువ్వు కృష్ణ చైతన్యం ప్రచారం చేయి, ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేయనంటే ఈ ప్రభుపాదకు వచ్చేసి అభయ చరణ్, ఇది వంట పట్టట్లేదన్నట్టు. మనం వాళ్ళ గుప్పిట్లో నుంచి మన దేశాన్ని బయటకు తీసుకోవాలని చెప్పేసి మనం ప్రయత్నిస్తున్నాము, మనం వెళ్ళేసి మీరు నన్ను వచ్చేసి ఆ దేశానికి వెళ్ళేసి ప్రచారం చేయండి అని చెప్తున్నాడు ఎందుకు ఈ స్వామి అని చెప్పేసి ఇతను కొంచెం కలత కలిగించింది అన్నట్టు. ఆ తర్వాత ఇతను గృహస్థాశ్రమం తీసుకోవడం జరుగుతుంది. ఒకరోజు భక్తి సిద్ధాంత మహారాజు వచ్చేసి పరంపదించిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత భక్తి ప్రభుపాదుల వారికి కళలోకి వస్తారన్నట్టు. కళ్ళకు వచ్చేసి నీవు వచ్చేసి సన్యాసం తీసుకో, సన్యాసం తీసుకునేసి మొత్తం కృష్ణ చైతన్య ప్రచారం చేయని చెప్పేసి ఆదేశం ఇస్తారన్నట్టు. ఇమ్మీడియట్గా కళ్ళలో నుంచి మేలుకొనేసి, ఏంది నా చుట్టూ ఇంత పరివారం ఉంది, ఆ భార్య పిల్లలు ఉన్నారు, వీళ్ళందరిని వదిలేసి నేను ప్రచారం చేయాలా, ఇది చాలా ఏమి ప్రమాదకరమైన పరిస్థితి, చాలా భయంకరంగా ఉంది, ఇది అసలు సన్యాస జీవితాన్ని నేను ఊహించుకోలేను అన్నట్టుగా ప్రభుపాదుల వారి శిష్యులకు చెప్తున్నారు, చెప్తున్నారు. ఆ తర్వాత నా గురు మహారాజు ఎంతో కృపతో నా దగ్గర ఉండే భార్యను వ్యతిరేకంగా చేశారు, పిల్లల్ని దూరం చేసేస్తారు, ఇంటి నుంచి వచ్చేసేటట్లు అన్ని పరిస్థితులు ఏర్పాటు చేశారు, ఇంటి నుంచి వచ్చేసి నన్ను చాలా ఫోర్స్గా, నా గురు మహారాజు ఎంత కరుణతో నా పైన పూర్తి ఆశీర్వాదాన్ని కురిపించి నన్ను ఫోర్స్ఫుల్గా ఇక్కడికి న్యూయార్క్కి రావడానికి, బోస్టన్కి రావడానికి నన్ను ప్రేరేపించారు. నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చి ఇక్కడ పడేసి ఇంత పెద్ద ఉద్యమాన్ని నాతో ప్రారంభింపజేశారు, నా గురు మహారాజు యొక్క కరుణ అంత గొప్పది అని చెప్పేసి ప్రభుపాల వారి శిష్యులకు చెప్తున్నారు అన్నట్టు. నా గురు మహారాజు చేసినటువంటి ఇంకొక గొప్ప కాంట్రిబ్యూషన్ ఏమిటండి, ఈ భారతదేశానికి, ఈ ప్రపంచానికి, మానవాళికి ఏమి కాంట్రిబ్యూషన్ చేశారు, ఏమి వరదానం ఇచ్చారనంటే, ఇంతవరకు సన్యాసులు వచ్చేసి ఏదో కొంచెం కొంచెం చిన్న చిన్న ఆశ్రమాలు, చిన్న కుటీరం ఏర్పాటు చేసుకుని, భజన కుటీరం, మనం బృందావనకు వెళ్తే ఆ కృష్ణదాస్ కవిరాజ గోస్వామి భజన కుటీరము, రూప గోస్వామి భజన కుటీరము అని చెప్పేసి చిన్న ఒక రూమ్ లాగుంటుంది. ఇప్పటి కాలంలో చెప్తే ఒక రిచ్ మ్యాన్ బాత్రూమ్ సైజులో ఉంటుంది అన్నట్టు, చిన్న భజన కుటీరం, కరెక్ట్గా 6x6 ఉంటుంది, లేకపోతే 8x8 ఫీట్ ఉంటుంది అన్నట్టు. అంతటి చిన్న కుటీరము, రాధా దామోదర టెంపుల్, రాధా గోవింద టెంపుల్, రాధా మదనమోహన్ టెంపుల్ వచ్చేసి పెద్ద పెద్ద అంతస్తుల్లాగా ఉంటుంది అన్నట్టు. అటువంటి గొప్ప మందిరాలు భగవంతుని నిర్మించి చిన్న భజన కుటీరంలో ఉండేవాళ్ళు. భక్తి సిద్ధాంత మహారాజు వచ్చిన తర్వాత మొత్తం అంతా తిరగదిప్పేసి భక్తులు కూడా అరిస్టోక్రాటిక్గా ఉండాలి, ఎందుకంటే ప్రభుపాదుల వారి తర్వాత చెప్తారు, చిన్న చిన్న భజన కుటీరాల్లో పెడితే ఈ పాశ్చాత్య జనులు వాళ్ళ ఎట్లా ఏ విధంగా వాళ్ళు కంఫర్టబుల్గా సౌకర్యంగా వాళ్ళు నివసించడానికి కుదరదు, మళ్ళీ భగవంతుని ప్రచారం చేయడానికి కుదరదు. కాబట్టి భక్తులు చాలా ప్రశాంతంగా, అనుకూలంగా, సౌకర్యవంతంగా జీవిస్తూ ఏం చేయాలి, పెద్ద పెద్ద మందిరాలు నిర్మించి జనాలను ఆకర్షించాలి. ఇంతమంది యాత్రికులు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలి, మొన్నప్పుడు పెద్ద ప్రభు చెప్తుండ, భగవంతుని వచ్చేసి ఒక సూపర్ మార్కెట్లో అన్ని ఐటమ్స్ చూసుకుని వెళ్తూ ఉంటారు కదా, ఇది కావాలా అది కావాలా అని చెప్పేసి మొత్తం అంతా చూసుకుంటూ వెళ్తారు. ఆ విధంగా సూపర్ మార్కెట్లో వచ్చేసి వస్తువులను చూసుకుంటూ వెళ్ళినట్టుగా దేవదేవుని చూసుకుని వెళ్ళిపోకూడదు అన్నట్టు, వాళ్ళకందరికీ మనం ప్రచారం చేయాలి అని పెద్ద ప్రభు చెప్పారన్నట్టు. ఈ విధంగా యాత్రికులను ఆకర్షించాలి, వాళ్ళకి మనం కృష్ణ చైతన్యం ప్రచారం చేయాలి, ప్రచారం చేసి వీళ్ళందరినీ భగవంతునికి దగ్గరగా ఆకర్షించాలన్నట్టు. అది పెద్ద పెద్ద మందిరాలు నిర్మించడంలో ఉన్నటువంటి అంతరార్థం. అంతవరకు భక్తులకు వచ్చేసి చిన్న చిన్న కుటీరాలే ఉండేటం అన్నట్టు. భక్తి సిద్ధాంత మహారాజు పెద్ద మందిరాలు నిర్మించండి, పెద్ద మందిరాలు నిర్మించి జనాల్ని ఆకర్షించి వాళ్ళకి కృష్ణ చైతన్యం ప్రచారం చేయండి అని చెప్పేసి చెప్పారన్నట్టు. సో ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ధనము, ఐశ్వర్యము లేదా సంపత్తు, ప్రజానీకము, వీళ్ళందరూ భగవంతుని సేవలోకే వినియోగింపబడాలి, కానీ మన యొక్క స్వార్థపూరిత ఆలోచనలకు, స్వార్థానికి ఉపయోగించుకోకూడదు. ఆ విధంగా ఈ సంపద అంతా భగవంతునిదే, భగవంతుని యొక్క సంపదని, భగవంతుని సేవలను ఉపయోగించాలి అనేది భగవద్భక్తుని యొక్క ఆలోచన అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మిథ్యాగర్వంతో మత్తిలినట్టు అట్టి క్రూరాత్మలు భగవంతుణ్ణి, అతని భక్తులను అవమానింతరు, వాళ్ళ యొక్క గతి వచ్చేసి నరకప్రాయమే, నరకమే, అటువంటి వాళ్ళని ఎటువంటి ఎవరినూ రక్షించడానికి కుదరదు అని చెప్పేసి చెప్పారన్నట్టు. సో ఈ భౌతిక ఐశ్వర్యాన్ని భక్తుల చేతికి ఇచ్చిన తర్వాత భక్తులు కూడా ఇది భగవంతుని సేవకే ఈ ఐశ్వర్యమంతా వినియోగించాలి అని చెప్పేసి అటువంటి వైరాగ్య భావన కలిగి ఉండాలన్నట్టు. ఈ వైరాగ్యం పేరేమి, ఒకటి ఫల్గు వైరాగ్యము, ఇంకొకటి యుక్త వైరాగ్యం. యుక్తం వైరాగ్యం ఉచ్యతే అంటే తన చుట్టూ ఉన్న సంపదనంతా భగవంతుని సేవకు ఉపయోగించాలనేది యుక్త వైరాగ్యం. నాది ఏది, నాకు ఏది వద్దు అనుకోవడం కంటే కూడా నా చుట్టూ ఉన్నదంతా నాది కాదు, ఇది భగవంతునిది అని చెప్పేసి అనుకోవడం యుక్త వైరాగ్యం. కాబట్టి అటువంటి యుక్త వైరాగ్యంలో ఉంటూ మనం జీవితాన్ని గడపవలసి ఉంటుంది. అప్పుడు కేవలం కృష్ణుడు మాత్రమే దీనికి అధినేత అని చెప్పేసి మనం అర్థం చేసుకోగలం. దీనికి అధినేత నేను అని చెప్పేసి, దీనికి అధినేత నేను, ఈ మందిరానికి, ఈ డిపార్ట్మెంట్కి నేను కాదు హెడ్, దీనికి ఎంజాయర్, రియల్ ఎంజాయర్ కృష్ణుడు. ఈ విభాగము, ఈ మందిరం ఏర్పరిచినది భగవంతుని యొక్క ఆనందానికి అని తెలుసుకుని భగవంతునికి సేవ చేయడంలోనే భగవత్ సేవకులుగా మన యొక్క జన్మ ఉద్ధరణ చెందుతుందన్నట్టు. అంతేగాని భక్తి సిద్ధాంత మహారాజు టైంలో కూడా ఇటువంటి పెద్ద టెంపుల్ ఒకటి కట్టినారన్నట్టు. భక్తి సిద్ధాంత మహారాజుకి ఎంత తలనొప్పి అయిపోయిందంటే, ఈ ప్రతి ఒక్క శిష్యుడు ఏ విధంగా తయారైపోయారంటే, నాకు ఈ రూమ్ కావాలి, నాకు ఈ రూమ్ కావాలి, ఈ రూమ్లో నేను ఉండాలి. అంత మార్బల్ టెంపుల్ అన్నట్టు, పాలరాయితో కట్టిన టెంపుల్. సో అప్పుడు భక్తిసిద్ధాంత మహారాజు చాలా దిగ్భ్రాంతి చెంది చాలా బాధతో ప్రభుపాదాల వారికి చెప్తున్నారు, ఈ బాగ్బజార్లో మార్బల్ టెంపుల్ని, పాలరాయ మందిరాన్ని, పాలరాతనంతా తీసేసి అమ్మేసి దాంతో నేను పుస్తక ప్రచారం చేస్తే ఎంతో బాగుంటుంది అని చెప్పేసి చెప్పానన్నట్టు. సో ఈ పాలరాయిత అమ్మేసి, పాలరాయిని అమ్మేసి ఆ డబ్బుతో నేను పుస్తక ప్రచారం చేయాలనుకుంటున్నాను. నీకు కూడా ఎప్పుడైనా డబ్బులు వస్తే ఓన్లీ నువ్వు పుస్తక ప్రచారమే చెయ్యి అని చెప్పేసి సీరియస్ ఇన్స్ట్రక్షన్ ఇస్తారన్నట్టు భక్తి సిద్ధాంత మహారాజు ప్రభుపాదకి. సో తర్వాత శిష్యులతో ప్రభుపాదులు చెప్తున్నారు, కాబట్టి నా ఈ ఉద్యమం నిలబెట్టిన, ఈ ఉద్యమం స్థాపించిన ముఖ్య ఉద్దేశం వచ్చేసి పుస్తక ప్రచారానికే, భగవద్గీత భాగవతము విరివిగా ప్రచారం చేయడానికి ఈ ఇస్కాన్ ఉద్యమం అనేది ప్రారంభించబడింది అని ప్రభుపాదుల వారు చెప్తారన్నట్టు. సో ఈ విధంగా ఐశ్వర్యం అనేది మన యొక్క స్వార్థ ప్రయోజనానికి కాదు, భగవంతుని సేవ కొరకే అని ఈ యొక్క సూత్రాన్ని మనం ఎప్పుడైతే మనం జీర్ణించుకుంటామో అప్పుడు సాధువుగా భగవంతుని సేవకునిగా మన జీవితం సుగమం అవుతుంది, కృష్ణ చైతన్యంలో మనం ఉన్నతిని సాధించవచ్చు. హరే కృష్ణ. జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శ్రీల ప్రభుపాదకి తాయి గౌర ప్రేమానంది. హరి హరి.